అన్నిటిలోనూ ఉప్పేయడం మర్చిపోయారు. ఏమిటి ఉపయోగం? అలా స్మిత హాస్యాంతరయుతం గుణవన్ మధురం హితం వైదేహ్యా వాక్యమతులం కదా శ్రోష్యామి లక్ష్మణ. ఇలాంటప్పుడు సీతమ్మ నా పక్కనుండి అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు నాకు హితమైన మాటలు మాట్లాడుతూ, హాస్యమాడినా నాకు మంచి మాట చెప్పినా ఆవిడ నోటి వెంటొచ్చినటువంటి మాట, మధురాతి మధురమైన మాటలతో కూడినటువంటి ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది, అన్నీ ఉన్నా ఉప్పు లేని పప్పులా, ఈ కళ్ళతో ఎన్ని చూసినా ఈ చెవుల్లో సీతమ్మ మాటలు పడితేనే ఈ కళ్ళతో చూసిన దానికి అందం, ఇక్కడ సీతమ్మ మాట వినపడకపోతే వీటితో ఎన్ని చూసినా నేను అనుభవించలేను లక్ష్మణ, నాకు ఆనందం లేదు. అందుకని నువ్వేం చేస్తావో తెలుసా, ఏమర్థమైపోతోంది, సీతమ్మ లేకుండా నేను జీవించలేను, అందుకు నేను చేస్తావు, గచ్చ లక్ష్మణ పశ్యత్వం భరతం భాతృవత్సలం నహ్యహం జీవితం శక్తస్తామృతే జనకాత్మజాం. సీతమ్మని విడిచి నేను ఉండలేను, అందుకని నా శరీరం పడిపోతుంది, నువ్వు తొందరగా అయోధ్యకు వెళ్ళిపో, భరతుండి పట్టాభిషేకం చేసేసుకోమను. మాట్లాడితే ఆయనకి బాధ ఎక్కువ కలిగినప్పుడల్లా ఈ మాట చెప్తూ ఉంటాడు, లక్ష్మణను వెళ్ళిపో అని. లక్ష్మణను వెళ్ళిపో అనేంత వరకు ఆయన ఊరుకుంటాడు, ఆయనే వండవు, ఆయనే పొందుతాడులే స్వస్థత అని ఊరుకుంటాడు. లక్ష్మణాన్ని వెళ్ళిపో అనేటప్పటికి ఆయన ఉరికి పడతాడు, ఆయన వెళ్ళలేడు. అందుకని ఆయన వెంటనే ధర్మాన్ని బోధించడం మొదలు పెడతాడు. ఆయన అంటాడు, స్మృత్వా వియోగజం దుఃఖం త్వజ స్నేహ ప్రియేజని అతి స్నేహ పరిశ్వంగా దత్తిరార్థాపి దహ్యతే. అనయా నీకు ఒక్క మాట చెప్పనా, స్నేహం ఉండవలసిందే, ప్రేమ ఉండవలసిందే, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ అనుకో అన్నయ్యా, భరించడం కష్టం. ఈ మాట రాముడు అన్నాడని మనం ఇంత సాగ తీసుకోక్కర్లేదు, ఓహో నాలుకలు పీకేసుకోక్కర్లేదు. ఇలాగా ఏమిటండి, రాముడు కూడా అలా అండమాండి అని బెంగ పెట్టేసుకుని ఇలా పెదవులు లాగేసుకుని నాలుకలు లాగేసుకుని అనక్కర్లేదు. ఎందుచేతనంటే మనమ్మాయే, అత్తవారింటికి వెళ్ళి మొట్టమొదటిసారి పురిటికి మన ఇంటికి వచ్చింది అనుకోండి, వచ్చిన దగ్గర నుంచి ఆయన ఈ పాటికి లేచి ఉంటారు, ఆయన ఈ పాటికి మొహం కడుక్కుంటారు, ఆయన ఈ పాటికి టిఫిన్ తింటారు, పాపం నేను లేను కదా ఎక్కడికి వెళ్ళి టిఫిన్ తింటారో, ఆ దిక్కుమాలినాడేమో 8 అయితే ఇడ్లీ అయిపోయిందంటాడు, ఈయనేమో అనుష్ఠానం అవి ఇవి అని పాపం 8 వెళ్ళి ఉంటారు, పిచ్చి ఆయనకి ఇల్లు తుడుచుకోవడం కూడా సరిగ్గా రాదు అని. అమ్మ స్నానం చేయవే అన్న తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకోవే అంటే ఆ పూజ గదిలోకి వెళ్ళొచ్చి పాప ఆయన ఏం పూజ చేసుకున్నారో ఏమిటో, పూలు వాడు వచ్చాడో లేదో అని, అన్నం తినవే అంటే అన్నం దగ్గర కూర్చుని అటు తిరిగి కళ్ళు ఒత్తుకుని పాప ఆయన ఏం తిన్నారో ఏంటో అందనుకోండి, కాసేపు ఆగి మనం ఏమంటాం, ప్రేమ ఉండవలసిందే కానీ హుసేను మరీ ఇలా విర్రెట్టుకో కుస్మా, మంచిది కాదు, కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు, చేత నువ్వు సంతోషంగా ఉండు, మాకు ఉన్నారు మొగుళ్ళు, మేము పురుళ్ళోసుకున్నాం, ఏమిటిది అంటారా మీ అందరు అన్నవాళ్ళు కారు, మీ అందరూ అంటే విన్నవే కదా నేను చెప్పింది, నేను అనడానికి అవకాశం ఏం లేదు కాలాగా. అందుకని ఎంత అందంగా అన్నాడో చూడండి లక్ష్మణుడు, బాగా తడిసిపోయినటువంటి ఒత్తి నీటి చేత చాలా ఎక్కువ తడిసిపోయింది అనుకో అన్నయ్యా, అదే ఆ నూనెలో విపరీతంగా తడిసిపోయినటువంటి ఒత్తి అనుకోది, అది ఆ తడి కానీ కొద్దిగా తగిలితే అంటుకోని దానిలా మరీ ప్రేమ ఎక్కువైపోయినా ఏమవుతుందంటే దానివల్ల స్వస్వరూపం చెడిపోతుంది. అందుచేత మరీ అంత పిచ్చి ప్రేమ పనికిరాదన్నయ్యా, ఉదిన్ని ప్రేమించవలసిందే, ఇంకంతకన్నా పాపం ఏమంటాడు. అందుకని అన్నయ్యా మరీ ఇంత ప్రేమ, యది గచ్చతి పాతాళం తతో యధికమేవ వా సర్వదా రామణస్తావ న భవిష్యతి రాఘవ. అన్నయ్యా నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇంత దుఃఖమునకు కారణమైనటువంటి రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని పాతాళలోకానికి వెళ్ళి దాక్కొని ఒకవేళ మళ్ళీ తన తల్లి కడుపైనటువంటి దితి కడుపులో దూరిపోని వాణ్ణి మాత్రం వదిలిపెట్టను, చంపి తీరుతానన్నయ్యా, నువ్వు ఈ దుఃఖాన్ని మాత్రం విడిచిపెట్టు. దుఃఖాన్ని పొందావా ఉత్సాహం నశించిపోతుంది. నిజంగా ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి, మనిషికి విపరీతమైనటువంటి దుఃఖం కలిగితే దానివల్ల మొదట కలిగేటటువంటి క్లేశం ఉత్సాహం నశించిపోతుంది. ఉత్సాహం ఎప్పుడైతే నశించిపోయిందో ఉత్సాహో బలవాన్నార్య నాస్తుత్యాహత్పరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. నాకనిపిస్తుంది అసలు ఈ సర్గలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు, లక్ష్మణమూర్తి చెప్పిన శ్లోకాలు, ఈ శ్లోకాల్ని 10th class ఇంకా ఎగ్జామినేషన్కి ఫస్ట్ టైం పాపం వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్కి పెడతారు, 7th class కామన్ ఎగ్జామినేషన్ అంత లెవెల్లో ఉండదు కాబట్టి 10th class పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటటువంటి పిల్లలకి ఈ సర్గలో లక్ష్మణుడు చెప్పినటువంటి కొన్ని శ్లోకాల్ని తీసి కూర్చోపెట్టి ఆ పిల్లలకి చెప్తే నిజంగా అంతకన్నా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇంకోటి ఉండదు. పిల్లలు పరీక్ష పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎంత సంతోషంగా బయలుదేరాలో, ఎలా వెళ్ళాలో, ఆ ఉత్సాహం ఎలా పోగొట్టుకో. ఎందుకంటే తెలిసి తెలియని వయస్సులో ఇంకా విరిసి విరియని మొగ్గల్లాంటి పిల్లలు అపీర్ అయ్యే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అది. చాలామంది భయం చేతనే సరిగ్గా రాయలేరు, స్మృతి కోల్పోయి. దాన్ని తొలగించడానికి నిజంగా ఈ శ్లోకాలు ఎంత అద్భుతంగా పనికొస్తాయో, ఒక గొప్ప ప్రిస్క్రిప్షన్ లాంటిది. ఆయన అంటాడు, ఉత్సాహో బలవాన్నార్యాస్తుత్యాహత్తరం బలం స్వోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అన్నది లేదు. ఉత్సాహం కాని పోయిందా, తన లోపల ఎంత శక్తి ఉండని అంత నిద్రాణమైపోతుంది దుఃఖం చేత, భయం చేత. అందుకని అప్పుడు తను చెయ్యవలసిన పని ఇంకా జ్ఞాపకానికి రాదు, స్మృతి పోతుంది. స్మృతి పోకుండా ఉండాలంటే ఉత్సాహం ఉండాలి. ఇదేమిటి, నేనెందుకు చేయలేను, ఎవరు వాడు, ఎక్కడ కొట్టుకుపోతాడు, నేను తెచ్చుకుంటాను నా భార్యని. నువ్వు లోకైక వీరుడి, నువ్వేమిటన్నాయా ఇలా దుఃఖపడ్డావు, ఇలా దుఃఖపడితే నీలో ఉన్న ప్రతిభ బయటికి వస్తుందా? ప్రతిభ బయటకి రావడం అనేటటువంటి మార్గాన్ని మూసేసేటటువంటిది దుఃఖం, శోకం, భయం. ఈ కవాటమునకు అడ్డుపడే వాటిని తీసేయాలి. తీసేస్తే అటువంటి వాడికి సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం, ఈ లోకంలో దుర్లభం అన్నది లేదు, వాడు సాధించి తీరుతాడు. మీరు అందుకే ఒక్కొక్కసారి చూడండి, మామూలుగా మీరు క్లాస్ టీచర్ని వెళ్ళి అడిగితే ఈ పిల్లాడికి తప్పకుండా అమ్మ 90 మార్కులు వస్తాయని చెప్పినటువంటి పిల్లలకి 60 మార్కులు వస్తాయి. ఒక్కొక్కరు 60 మార్కులు తెచ్చుకునేటటువంటి పిల్లలు 80 మార్కులు తెచ్చుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది టీచర్స్కి బాగా అనుభవంలో ఉంటుంది. అమ్మ దుర్గాదేవి గారు, అది ఎందుకని జరుగుతుంది అంటే, విన్నటువంటి విషయాన్ని ఒక్కొక్కడికి ఆ సమయంలో ఈశ్వరానుగ్రహంగా ఉత్సాహం పుటమరిస్తుంది. వాడు ఎప్పుడు అన్ని ప్రశ్నలు తెలిసినవి కనపడతాయని వాడు అనుకోలేడు. వాడు అదృష్టం, వాడు కళ్ళతో ఇలా పేపర్ చూసేటప్పటికో 6 ప్రశ్నలు వాడికి గుర్తున్నవి టక్కన కనపడ్డాయి, అంతే ఉత్సాహం బయటకు వచ్చేస్తుంది. అమ్మ ఇవి రాసేద్దామని మొదలెట్టేస్తాడు. మొదలెట్టేసేటప్పటికి ఇంతకు ముందు లీలగా ఉన్నవి కూడా ఉత్సాహంలో గబగబా జ్ఞాపకానికి వస్తాయి. 100కి 95 తెచ్చుకోవాలి, 96 తెచ్చుకోవాలి, లేకపోతే నాన్నగారు ప్లాస్టిక్ వైరెట్టుకుని ఉరేసేస్తారు, అమ్మ చీపురు కట్టెట్టి కొట్టేస్తుంది, మేనమామ గదిలో పెట్టి తిట్టేస్తాడు. ఇంత భయంతో రేపు పొద్దున్న టీచర్లు ఏం మానికి రాలేదా 98 మార్కులు అని అడుగుతారు, మా నాన్నగారు తొలం చేసుకుంటారు, మా అమ్మ తొలం చేసుకుంటుంది. ఇంత టెన్షన్, టెన్షన్ లీడ్స్ టు వర్రీ, వర్రీ లీడ్స్ టు ఫియర్, ఫియర్ లీడ్స్ టు బ్లాకేజ్, బ్లాకేజ్ లీడ్స్ టు ఫెయిల్యూర్ ఆఫ్ రిమెంబరెన్స్, ఫెయిల్యూర్ ఆఫ్ రిమెంబరెన్స్ అట్లీస్ట్ రిజల్ట్స్ ఇన్ ఎ టోటల్ డిజాస్ట్రస్ ఫెయిల్యూర్. ఆఖరికి వాడికి ఏది జ్ఞాపకం రాక పేపర్ తగలబెట్టి ఇంటికి వచ్చేస్తారు. దాని ఎఫెక్ట్ మిగిలిన పేపర్ల మీద పడిపోతుంది. అందుకని తనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ప్రోది చెయ్యాలి. కొత్తగా ఎక్కడి నుంచి తెస్తారు, ఎక్కడి నుంచి తయారు, ఉన్న ఉత్సాహానికి అడ్డుపడిన దాన్ని తొలగించాలి. తొలగించి ఉత్సాహాన్ని మళ్ళీ ప్రచోదనం చెయ్యాలి. అందుకే మనం ఏ మంత్రం చేసినా ఒక మాట అంటాం, ధియో యోన ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్, నా బుద్ధి ప్రచోదనము జరుగుగాక, ప్రచోదనము జరుగుగాక, ప్రచోదనము జరుగుగాక అంటాం. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి లక్ష్మణుడు. అన్నయ్య, ఇవాళ నువ్వు దుఃఖం చేత నీ స్వస్వరూపాన్ని మర్చిపోతున్నావు. నువ్వు ఆనందస్వరూపుడివి, నువ్వు మహాజ్ఞానివి. అటువంటి వాడివి భార్యని రాక్షసుడు ఎత్తికెడితే నువ్వు ఇక్కడ కూర్చుని లోకములలో ఉన్న రాక్షసులందరినీ ఒక మంత్రాన్ని జపించి వేసి చంపగలిగినటువంటి వాడివి. అటువంటి వాడివి ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడని నువ్వు బెంగెట్టుకోవడం ఏమిటన్నాయా? వాడు మళ్ళీ అమ్మ కడుపులోకి ఎడితే అంటే పరమ దుస్సాధ్యమైన విషయం చెప్పారు. పాతాళంలో దాక్కున్నా దాక్కోవచ్చు, స్వర్గంలో దాక్కున్నా దాక్కోవచ్చు, ఒకసారి పుట్టేసి పైకొచ్చి అంత అయిపోయినటువంటి పిల్లాడు మళ్ళీ అమ్మ కడుపులో దాక్కుంటాడా? ఒక్కనాటికి దాక్కోడు. ఒకవేళ అలా దాక్కున్నా కడుపులో ఉన్నవాడిని ఉన్నట్టు చంపేస్తానన్నయ్య అన్నాడు లక్ష్మణుడు. ఇది ఉత్సాహంతో వచ్చిన మాట. అందుకని అన్నయ్య, నీకన్నా ప్రాజ్ఞుణ్ణా, నీకన్నా గొప్పవాణ్ణా, నీకు చెప్పవలసిన వాణ్ణా అన్నయ్య, ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ విడిచిపెట్టేసేయ్ అన్నాడు. అంటే తావృశ్యమూకస్య సమీపచరి, ఒక్కసారి సంతోషాన్ని పొందాడు మహానుభావుడు. తప్పకుండా లక్ష్మణ, ఇది ఉండవలసిన స్థితి. కుటుంబము అని ఎందుకు పిలుస్తారంటే, ఒకడు కుటుంబంలో ఎవడైనా ఒక ఉద్విగ్నతకి, ఒక శోకానికి, ఒక దుఃఖానికి లోనయ్యాడనుకోండి, ఇవాళ వచ్చినటువంటి బ్యాడ్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంట్లో ఎవరైనా ఒకడు ఏదైనా పెద్ద పొరపాటో, ఒక పరీక్షలో ఏమైనా ఇబ్బంది పడ్డమో జరిగితే వెంటనే మిగిలిన వాళ్ళందరూ దుమ్మెత్తి పోసేసి వీళ్ళు కళ్ళనీళ్లు పెట్టేసుకుని వీళ్ళు ఏడిచేసి ఇంకా అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియని పిల్లల మీద తీసుకొచ్చి ఇంతంత టెన్షన్లు పారేస్తే అసలు 5 ఏళ్ళు వచ్చే వరకు మాటలే పూర్తిగా రావు. 8-9 ఏళ్ళు వచ్చే వరకు ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల గురించిన సమగ్ర జ్ఞానం తెలియదు. ఈలోగా మీరు రోజుకి 8 గంటలు 9 గంటలు వీపుకి చాకిమూటలు కట్టినట్టు కట్టి స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళకి ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి అదృష్టమే లేదు. ఒక పక్క కడుపులో బాధ, ఎందుకని కంఠం బాగా రావాలంటే వచ్చే రోజుల్లో ఏది ఉండాలి? చిన్నతనంలో పిల్లలు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ అంత దూరంలో ఉన్నవాడిని పరిగెత్తికెళ్ళి వాడి వెనకాతల వాడిని ముట్టేసుకున్నప్పుడు ఎంత సంతోషం, ఔట్ నరుస్తాడు వాడు. ఔట్ నరిచినప్పుడు ఆ ఆనందంలో వాడి అరిచిన అరుపులకి వాడి కంఠం విచ్చుకుంటుంది. విచ్చుకుని వాడు తర్వాతి కాలంలో ఎప్పుడైనా ఉపన్యాసం చెప్తే మైకు ఫెయిల్ అయిపోయినా వాడి కంఠం అందరికీ వినపడుతుంది. అసలు ఆటే లేకపోతే వాడి కంఠమే వస్తుంది. ఎప్పుడూ వాడి కంఠం హీనస్వరంతోనే ఉంటుంది. ఎందుకు పనికి వస్తుంది ఆ కంఠం అంటే, ఎప్పుడైనా కోపం వస్తే కేకలేయడానికి 3 రోజులు భార్య మళ్ళీ పాలల్లో మిరియాలు కలిపి ఇవ్వాలి, వెంటనే పోతూ ఉంటుంది ఆ కంఠం. అందుచేత ఆ ఆట ఆడుకోవడంలో, ఆ సంతోషంలో, ఆ పరిగెత్తడంలో ఆనందధాతువులు శరీరంలోంచి విడుదలవుతాయి. ఎంత విడుదలైతే గుండె అంత బలంగా ఉంటుంది. గుండె ఎంత బలంగా ఉంటే తను వచ్చే జీవితంలో టెన్షన్స్కి లోనవుతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక టెన్షన్స్ అన్ని 47 నుంచే తట్టుకోవడానికి కావలసిన బలంతో కూడిన గుండె చిన్నతనంలో తయారవ్వాలి. ఎక్కడ తయారవుతోంది? ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు? ఎంతసేపు 2 బాల్స్ లెఫ్ట్ 4 బాల్స్ రిక్వైర్డ్ నెయిల్ బెయిటింగ్ కట్టేస్తాను ఇలా అనుకుంటూ టీవీ వంక చూడడం, 1 బాల్ లెఫ్ట్ 3 బాల్స్ రిక్వైర్డ్ ఆ స్టేడియం అంతా చూపించడం, బ్యాట్స్మెన్ని చూపించడం, వాడు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, వీడికి చిన్నతనంలోనే బీపీ పెరిగిపోవడం, కళ్ళు దెబ్బతినేయడం, 12వ ఏటే భూతద్దాల కళ్ళజోడు, చాకిమూట, వాడికి బీపీ, వాడికి హార్ట్ ట్రబుల్. ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం రమ్మంటే? ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చేస్తున్నాడు కనుక, ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చెయ్యకూడదో చేస్తున్నాడు, ఇంకెక్కడ ఉంటుంది ఆరోగ్యం? ఒక్క స్కూల్లో నాకు తెలిసి అందంగా, అసలు నిజంగా 9th క్లాస్ 10th క్లాస్ ఏజ్లోనే ఎక్కువ ఆడుకోవాలి పిల్లలు. ఎంత ఎక్కువ ఆడుకుంటే మేధస్సు అంత వికసిస్తుంది ఆనందంతో. ఎవరు ఆడిస్తారు? పబ్లిక్ వచ్చేస్తామని చదివి, పబ్లిక్ వస్తామని చదివి, ఎంత రిసీవ్ చేసుకుంటుంది ఆ చిన్న బ్రెయిన్. 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు 10th క్లాస్కి అపీర్ అవ్వాలి. 9th క్లాస్ నుంచి టెన్షన్ మొదలు. తిరుపతి వెళ్దాం, కొడుకడ్డు. శ్రీశైలం పెడదాం, కొడుకడ్డు. పెళ్లికి వెడదాం, కొడుకడ్డు. వాడికి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎక్కడికన్నా పెడదాను, వాడు 10th క్లాస్లో ఉన్నాడు కదా, ఎలా పెడతాం? వాడికి ఇదేదో పెద్ద గండంలా ఉంది నాకు, పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు. ఏమండి మీరు రామాయణానికి వెళ్ళటం లేదా? మా అబ్బాయికి 10th క్లాస్ కదండి, నేను వెళ్ళిపోతే వాడు చదవడు. వాడికి ఎలా ఉంటుంది వినేవాడికి? నేను దొంగని, పోలీసు వాడు కూర్చున్నట్టు మా అమ్మ కూర్చుంటే నేను చదువుతాను, లేకపోతే నేను దౌర్భాగ్యుణ్ణి, నేను చదువుకోను. వాడికి అదే అలవాటు అవుతుంది. అలా కూర్చుంటే ఎందుకు చదవరా నువ్వు? నాకు తెలుసు నాన్న, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు అమ్మ మాట జవదాటం, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను నాన్న రామాయణానికి వెళ్ళొస్తాను. నీ వల్ల అమ్మ రామాయణం వినకుండా భ్రష్టురాలవడం కోరుకునే కొడుకు కాడు నా కొడుకు. నేను రామాయణానికి వెడితే తన బాధ్యత తాను తెలుసుకుని తను చదువుకునే కొడుకు నా కొడుకు అని నువ్వు 4 ఇళ్ల ముందు చెప్పి, నాన్న తలుపేసుకుని నువ్వు చదువుకుంటుండ్రా, రామాయణానికి వెళ్ళొస్తాను అని నువ్వు చెప్పు, వాడికి ఆ బాధ్యత వస్తుంది. ముందు నువ్వే నేను ఉంటే కానీ వాడు చదువుకోడండి, నేను కూడా పాలట్టుకు వాడి పక్కన కూర్చోవాలండి. వాడికి ఎప్పుడూ జీవితాంతం ఇంకోడు కాపలా ఉంటే తప్ప బతకలేని స్థితి నువ్వు అలవాటు చేస్తున్నావు పారసైట్గా. రామాయణం ఉట్టి రామాయణం కాదు మహాప్రభో, ఒక్కొక్క శ్లోకం వెనకాల ఇవ్వాల మన జీవితాలు ఎంత గాడి తెప్పాయో నేర్పుతుంది. ఇంత టెన్షన్ తీసుకెళ్లి మీరు వాళ్ళ మీద పారేస్తే 97, 98, 99 ఉంటే కానీ A1 ఆ సెక్షన్స్లోకి సీట్ ఇవ్వరు. ఆ సెక్షన్లోకి మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ అదో డిస్క్వాలిఫికేషన్, మళ్ళీ పాపం తల్లిదండ్రులకి, మళ్ళీ అందులో కన్సెషన్, వాడు అక్కడే కూర్చుంటాడు. మిగిలిన వాడు అంతా కూడా డిస్క్రిషన్, వాడు పనికి మాలినవాడు. ఏమైపోతుంది పిల్లల్లో? ఈ టెన్షన్ అంతా వెళ్ళి పడిపోయి ఏమీ తెలియని పిల్లలు ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటే 15-16 సంవత్సరముల వయస్సులో అంతగా పిల్లల్ని నలిపేసేటటువంటి అమానుషకృత్యం చేస్తున్నటువంటి సమాజాన్ని తయారు చేసినందుకు మనం బాధ్యులం కాం. మనమందరం బాధ్యులమే. ఈ వ్యవస్థ గాడి తప్పాలి, తప్పి మళ్ళీ మార్గంలో పడాలి. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే రోజు రావాలి. పార్కు కట్టేవాడు ఉంటాడు, మొక్క ముట్టుకోకు. పిల్లలు పరిగెత్తకూడదు, పిల్లలు అరవకూడదు. దానికి తగ్గట్టు దిక్కుమాలిన అపార్ట్మెంట్ కల్చర్, నా ఇంటి ఫ్లోరింగ్ కింద వాడికి రూఫ్. వీడు గట్టిగా ఒక అడుగేస్తే కిందవాడు మాస్టర్ నిద్ర పట్టట్లేదు, అలా గట్టిగా నడుస్తారేటండి అంటాడు. పాపం వాడు అందులో ఆట ఆడలేడు, ఓ పాట పాడలేడు, సంతోషంగా ఓ అడుగు వెయ్యలేడు. ఎక్కడి నుంచి వస్తుంది వ్యాయామం? అందుకని వెళ్ళని సైకిల్ ఒకటి అక్కడ పెట్టుకుని దాన్ని తొక్కుకోవడం, అది వెళ్ళదు తొక్కుకోవడం. వాడికి అదే వస్తుంది జీవితంలో. వాడు చేసే ఏ ప్రయత్నం చేత ఫలితం ఉండదు. ఎంత అసహ్యకరమైన విషయం చూడండి. వాడు ఇంకా ఆడుకోలేడు, వాడు ఇంకా పాడుకోలేడు, నీ జీవితం అంతేరా అని నిర్ణయం చేసేసి తండ్రి వెళ్ళని సైకిల్ కొని అక్కడ పెట్టి ఇది తొక్కు. వాడు ఏమిటి తొక్కుతాడు ఆ వయస్సులో? వాడికి ఏం ఆనందం ఉంటుంది? అది అట్టుకుని వాడు ఓ తొక్కడం. ఇప్పుడు పాలు తాగు. ఏమిటి పిల్లలకు ఆనందం? నిజంగా ఇవాళ సమాజంలో పిల్లల్ని పెడుతున్నటువంటి హింసకి సిగ్గుతో మనందరం తలంచుకోవాలి. ఉత్సాహాన్ని నాశనం చేసేస్తున్నాం. ఏ వయస్సులో నిజంగా ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుందో, ఏ స్కూల్కి వెళ్ళి రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారండి, రవీంద్రనాథ్ ట్యాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో రావడానికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కారణమని క్లెయిమ్ చేసుకోగలిగిన విద్యా సంస్థ భారతదేశంలో ఉందా? స్వేచ్ఛగా పెరిగి కోయిల పాటలు వింటూ, మహర్షి దేవేంద్రనాథ్ ట్యాగూర్ విడిచిపెట్టారు కనుక కోయిల పాటలు వింటూ, వెళ్ళిపోతున్నటువంటి కాలువ యొక్క శబ్దాన్ని వింటూ, ఈదుతున్నటువంటి చాపల పిల్లల యొక్క సౌందర్యాన్ని చూస్తూ, నిన్నటి మొగ్గరేపటి పువ్వుగా విచ్చుకోవడంలో ఉన్న అందాన్ని గమనించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క హృదయం పరవశిస్తే, గీతాంజలి వస్తే, దానివల్ల నోబెల్ ప్రైజ్ వస్తే, మా దేశానికి నోబెల్ ప్రైజ్ ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత మనం పెట్టుకున్న విద్యా వ్యవస్థలో లిటరేచర్కి నోబెల్ ప్రైజ్ తెచ్చిన వాడు ఒక్కడిని నాకు చూపించండి. ఏ ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేస్తుంది? ఎక్కడుంది మనకు అధికారం మనది సమగ్రమైన విద్యా వ్యవస్థ అని చెప్పుకోవడానికి? ఉత్సాహో బలవాన్ నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేష్మిన్ నకించిదపి దుర్లభం. ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి లక్ష్మణుడు. ఉత్సాహం నీరు కారిపోతే వాడు భ్రష్టు పట్టేస్తాడనయా, ఎందుకు పనికిరాడు. అందుకే మాకు చిన్నతనంలో మోరల్ అని ఒక క్లాస్ ఉండేది. ప్రత్యేకం ఆ క్లాస్ దేనికి అంటే, నీతి కథలు చెప్పడం, పంచతంత్రం చెప్పడం, జీవితంలో ఎలా మసలుకోవాలో చెప్పడం. ఎంత అందంగా చెప్పేవారో ఆ కథలు ఆ మాస్టర్లు. సాయంకాలం లాస్ట్ పీరియడ్ మోరల్, పగలంతా లెక్కలు అవి ఇవి ఇవి చేసినటువంటి పిల్లలకి నాలుగింటికి మోరల్ క్లాస్ మాస్టర్ వస్తున్నారంటే ఎంత సరదాయో. ఆయన వచ్చి ఏదో ఓ పిచుక ఒక కాకి అని ఒక కథ మొదలెట్టేవారు, ఓ గొప్ప నీతి జీవితంలో చెప్పేవారు. అంతే, అది ఇక్కడ పాతుకుపోయేటట్టుగా ఉండేది. అలా ఏదో ఉత్సాహాన్ని రెచ్చగొట్టగలిగిన శక్తి. అందుకు నాన్నయ్య, ఉత్సాహాన్ని పాడు చేసుకోకు, ఉత్సాహాన్ని పెంచుకో, నువ్వు సాధించలేంది జీవితంలో లేదు. రాముడికి తెలియదా? కానీ ఎంత తెలుసున్నవాడికి శోకం ఆవరిస్తే మిగిలినటువంటి వాళ్ళు ఇలా ప్రోతి చేయగలిగిన వాళ్ళై ఉండాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నిజంగా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించగానే పక్కనున్న లక్ష్మణుడు ఇంకేముందనయ అయిపోయింది మన పని అని ఓ మాట అనుంటే రామాయణం ఇలా ఉండేదా? ఆనాడే రాముడు మూడు లోకాలని లయం చేసేసాను. పక్కనున్నవాడు తోడ పుట్టినవాడు ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకి శాస్త్రం. ఇంట్లో ఉన్నవాళ్ళు దేనికి అంటే, ఒకడికి ఆపద వచ్చినప్పుడు తీసుకెళ్లి వాడి నెత్తి మీద మట్టి పోసేసి, వాడి మీద కారం జల్లేసి, వాడిని అల్లరి పెట్టేయడానికి కాదు, మాటలతో ఉపశాంతి కల్పించి మళ్ళీ వాడిని మార్గంలో నడిపించడానికి. అందుకు నేను తందమైన మాట చెప్తే, ఇద్దరు బయలుదేరి ఆ ఋష్యమూక పర్వత శిఖరముల వైపుకి నడుస్తున్నారట. నడుస్తుంటే ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుంచి సుగ్రీవుడు చూశాడు కిందకి. చూస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు కలిసి నడిచి వస్తున్నారు. తా వృష్యమూకస్య సమీపచారి చరంత దర్శాద్భుత దర్శనీయౌ శాఖామృగాణాభిపస్తరస్వి వితత్రసే నైవ విచేష్ట కించిత్. అక్కడ నారచీర కృష్ణాజినము ధరించినటువంటి వాడై చేతిలో ధనస్సు పట్టుకొని ఆ రామలక్ష్మణులు వస్తుంటే చూసినటువంటి సుగ్రీవుడు వెంటనే చేష్టలుడిగిపోయి భయంతో గడ్డకట్టిపోయాట. ఇక్కడ రాముడికి ఈయనేమో శోకం విడిచిపెట్టమని చెప్తుంటే ఇంకోటికి వచ్చింది శోకం పైన. ఏమిటి విచిత్రం అంటే, ఆయనకి కూడా ఎందుకు అలా గడ్డకట్టుకున్నాడు? భయం చేత. ఏమిటి భయం? అమ్మో, మా అన్నయ్య వాలి వాలంటే ఎవరో, ఎందుకు భయమో చెప్పక్కర్లేదు, నేను మీకు తెలుసు ఎలాగో ఎదురొచ్చేస్తుంది రేపు కథ. అందుకని ఆ వాలి పంపించాడేమో, ఇదేమిటి వీళ్ళు ఎందుకు భయం? సుగ్రీవుడికి చూడడానికి మునికుమారుల్లా ఉన్నారు. అరణ్యంలో ధైర్యంగా తలలెత్తి చెట్లన్నింటి వంక చూసి వచ్చేస్తున్నారు. చేతిలో చూస్తే కోదండాలున్నాయి, వెనక చూస్తే అక్షయ బాణ తునీరాలున్నాయి. కాబట్టి చేతిలో ఆయుధాలతో వస్తున్నారంటే ఏం చెయ్యాలి? చంపడానికి వస్తున్నారు. చచ్చిపోతానేమో అని బెంగున్నవాడికి ఎవడు కనపడినా తన్ని చంపడానికి వస్తున్నాడనే భయం. అందుకని సుగ్రీవుడికి భయం ఏంటంటే వాలి తను రాకూడదు కనుక ఈ పర్వతానికి వీళ్ళిద్దరినీ పంపించి ఉంటాడు. అందుకని నన్ను చంపడానికి వీళ్ళు వచ్చేస్తున్నారేమో అనుకున్నాడు. ఇలా అనుకున్నాడంతే గబగబా వచ్చాడు. పరిగెత్తుకుంటూ ఆ మిగిలినటువంటి వానల దగ్గరికి, ఏతౌ వనమిదం దుర్గం వాలి ప్రణిహితౌ ధ్రువం ఛత్మనాచీరం వసనం ప్రచరంతా విహాగతౌ అన్నాడు. చూశారా, ఎవరో చర్మ ఆ నారచీర కట్టుకున్నటువంటి ఇద్దరు వీరులు వచ్చేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు, రండి పారిపోదాం అన్నాడు. అని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి నలుగురు వానర వీరులతో కలిసి ఎక్కడికి పారిపోతాడు? ఆ ఋష్యమూక పర్వతం మీదే ఉండాలి, ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరే ఉండాలి. అక్కడికి ఒక్క చోటికే వాలి రాలేడు, కానీ భయంలో ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు, ఈ శిఖరం మించి ఆ శిఖరం మీదకి, ఆ శిఖరం మించి ఈ శిఖరం మీదకి, ఈ శిఖరం మించి ఆ శిఖరం మీదకి దూకుతూనే ఉన్నాడు. దూకుతున్నాడు కానీ వాళ్ళు వచ్చేస్తున్నారేమో అని మళ్ళీ ఇలా కిందకి చూస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇటే వచ్చేస్తున్నారా ఇటే వచ్చేస్తున్నారా అని ఇలా వీళ్ళు ఎగిరి దూకుతుంటే అక్కడ ఉన్న చెట్ల కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి. పువ్వుల కొమ్మలు, పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు ఇవన్నీ భయపడిపోయి దిక్కులకి పరిగెడుతున్నాయి. వీళ్ళు గెంతుతున్నారు. గెంతాడు 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 ఓ చోట కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చుట్టూ నలుగురు మంత్రులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత హనుమ అన్నారు, ఎందుకు ఇలా గెంతుతున్నావు నువ్వు అని అడిగారు. అడిగి మహానుభావుడు కదా ఆయన, ఆయన యోగి పుంగవుడు. హనుమ ఒక మాట మాట్లాడారంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, లోకం ఉద్ధరింపబడిపోయిందని గుర్తు. బాలకాండలో, అయోధ్యకాండలో, అరణ్యకాండలో మన మనస్సుని సంస్కరింపచేసి హనుమ ఎక్కడ మాట్లాడినా అది చచ్చేటటువంటి వాణ్ణి కూడా ఆ భయాన్ని తీసేస్తుంది. హనుమ మొట్టమొదటి మాట ప్రారంభం చెయ్యడమే కిష్కింధకాండలో చచ్చిపోతానేమో అని బెంగెట్టుకున్నటువంటి వాడికి ఉన్నటువంటి భయాన్ని తీసేయడంతో మొదలు. అందుకని ఏమిటి దాని అర్థం, ఇంకిక్కడి నుంచి రామాయణం వినడం ఎక్కడికి తీసుకెడుతుంది? అన్నిటికన్నా పెద్ద బెంగేంటి, చచ్చిపోతానండి ఇంక బతకలేనంటాడు. అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళని కూడా ఉద్ధరించగలిగినటువంటి రీతిలో ఇంక రామాయణం ప్రారంభమవుతోంది, అటువంటి స్థితికి తిరుగుతోంది. అందుకని స్వామి హనుమ చచ్చిపోతానన్న వాళ్ళని మాటతో బ్రతికించడం మొదలు పెడతారు ఇంక నుంచి. అందుకని ఆయన అంటారు, ఆయన వంక చూసి ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద, వాక్య కోవిదుడుటైన. అంటే వాక్యము ఎలా మాట్లాడాలో, మాట ఎలా మాట్లాడాలో, మాట ఎలా ప్రయోగించాలో, ఆ మాట యొక్క ప్రయోజనమును ఎలా సిద్ధింపచేసుకోవాలో తెలుసున్నటువంటి వాడై మాట్లాడగలిగినటువంటి గొప్ప ప్రజ్ఞ ఉన్నవారట. అందుకని అటువంటి మహానుభావుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఆయన అంటారు, సంభ్రమస్తే మేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినహ. ఎందుకయా ఈ శిఖరములన్నీ ఇలా ఎగురుతున్నావు, ఇలా తిరుగుతున్నావు వాలి? సుగ్రీవా, ఇక్కడికి వాలి రాడు కదా అన్నారు. మొట్టమొదట భయం ఎందుకు, వాలి వచ్చేస్తాడేమో అని. వాలి వస్తే మాత్రం వాలి చచ్చిపోతాడు, ఈ కొండ మీదకి రాకూడదు, వాలి శాపం ఉంది, వాలి రాడు. మరి నువ్వు ఇంకెందుకు పరిగెడుతున్నావు ఇలాగా, నీకు కనపడిన వాడు వాలి కాడు, మరి దేనికి గెంతులు? అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘు చిత్తతయాత్మానం నస్థాపయసి యౌ మతౌ. నువ్వు నీ కోతి బుద్ధి బయట పెట్టుకున్నావయ్యా, శాఖామృగంలాగే ప్రవర్తించావు. ఎవరో ఇద్దరిని చూసేటప్పటికి ఇంకా వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చేస్తున్న వాళ్లే, పరిగెత్తేయడమే. ఏమిటయ్యా ఈ చపలత్వం? ఇది శాఖామృగానికి ఉండేటటువంటి లక్షణం. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, సుగ్రీవుడివి, ఇలా ఉన్నవాడు రాచరికం చెయ్యగలడా? బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత అవతల వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకొచ్చారో, వారి మనస్సులో ఏ భావన ఉందో తాను కనిపెట్టి దానికి అనుగుణంగా నడిచి తనని తన ప్రజల్ని రక్షించుకోగలిగినటువంటి సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డవాడినల్లా చూసి పారిపోతుంటే, ఇలా గంతులేస్తుంటే నువ్వు రేపొద్దున రాచ పదవి ఎలా నిర్వహిస్తావయ్యా సుగ్రీవా? ఏమిటి పిచ్చిగెంతులు, ఏమిటి ప్రవర్తన అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, లక్షయస్వతయోర్భావం ప్రహృష్టా మనసౌ యది విశ్వాసయన్ నృశంసాభి ఇంగితైశ్చ పునఃపున మమైవ మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ. హనుమా, నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైనటువంటి వారు చాలా గూఢంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుంచి బయటికి పంపాడు కనుక, నన్ను సంహరించడం కోసమని తాను ఈ కొండ మీదకి రాలేడు కనుక, తనతో సమానమైనటువంటి బలవంతులైన ఇద్దరు క్షత్రియుల్ని మునికుమారుల్లా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరూ చూసావా, నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. ఏమిటి భయం? శాఖామృగాలు చెట్ల మీద తిరుగుతుంటాయి, నేను చెట్ల వంక చూస్తూ వస్తున్నాడు. అందుకని మన కోసమే వస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. నా అనుమానానికి బలం ఏమిటో తెలుసా? వాళ్ళ చేతిలో కోదండ ఉంది, వాళ్ళ దగ్గర బాణాలున్నాయి, అందుకుని నేను అనుమాన పడుతున్నాను. పోనీ నువ్వు అంతా చెప్తున్నావు కాబట్టి హనుమాను ఒక పని చెయ్యి, నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఏమిటి అనుమానం సుగ్రీవుడికి? ఆయన కూడా వానరుడిలాగే వెడితే అవతల వాళ్ళు వచ్చినటువంటి వాడు హనుమా, ఈయన సుగ్రీవ సచివుడు అని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం తెలియడం కోసమని సుగ్రీవుడిని చంపుదామని వచ్చిన వాళ్ళైతే చెప్పరు కదా, చెప్పకుండా చాలా స్నేహంగా మాట్లాడవునండి, మీ ప్రభువు కోసమే వచ్చాం, మేము ఆయన ఫ్రెండ్స్ అండి అని చెప్తే తీసుకొచ్చేస్తాడేమో అనుమానం లోపల. అందుకని నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టు, ఇంకొక రూపాన్ని తీసుకో. తీసుకుని ఆ వస్తున్నటువంటి ఇద్దరు యువకుల దగ్గరికి వెళ్ళు. వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? మామూలుగా మాట్లాడడం కాదు, మమైవాభిముఖం స్థిత్వ, నా వేపుకి తిరిగి మాట్లాడు. ఎందుకంటే ఈయన వేపుకి తిరిగి మాట్లాడడం, ఈయన వేపుకి తిరిగి మాట్లాడుతుంటే ఈయన హనుమని గమనిస్తూ ఉంటారు, హనుమలో వస్తున్నటువంటి మార్పుని బట్టి తను సర్దుకుంటూ ఉంటాడు. అందుకని నా వేపుకి తిరిగి మాట్లాడు. మాట్లాడుతూ వాళ్ళల్లో పునఃపునః మళ్ళీ 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 ప్రశ్నవి, వాళ్ళు నా యందు ప్రేమతో వస్తున్నారా శత్రుత్వంతో వస్తున్నారా బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే తీసుకురా, ప్రేమతో వస్తున్నవారు కాకపోతే నువ్వు ఆ రూపంలో లేవుగా, మనం ఇంకో రకంగా సర్దుకుని ఎక్కడికో అక్కడికి పారిపోదాం. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు, కానీ ఈ రూపాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టి ఇంకొక రూపంతో వెళ్ళన్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది చాలా గంభీరమైనటువంటి ఘట్టం. హనుమ పరమయోగి పొంగవు, ఆయన రామాయణంలో ఎక్కడా కూడా ఆయన కామరూపి, ఆయన వేషం మార్చగలరు, ఆయనకు ఆ శక్తి ఉంది. హనుమ ఎక్కడైనా తన రూపాన్ని మార్చుకున్నటువంటి స్థితిని మీరు గమనించారా? హనుమ ఎక్కడా మార్చరు, తన స్వరూపాన్ని సుందరకాండలో మాత్రం పిల్లి పిల్లంత వారుగా మారారు. ఎందుకు మారారు అంటే అన్వేషణం చేస్తున్నారు కనుక తన స్వరూపాన్ని తగ్గించారు. తప్ప అవతల వారి మనస్సులో ఉన్నటువంటి భావాన్ని కనిపెట్టడం కోసమని తాను ఒక మాయాస్వరూపాన్ని పొందడం అన్నది హనుమ జీవితంలో లేదు. అలా ఉంటే శఠుడు అంటారు. అవతల వారికి, అవతల వారిలో ఉన్న హృదయాన్ని కనిపెట్టడానికి తాను మాయారూపంతో వెడుతున్నాడంటే ముందు మోసం ఎక్కడుంది? ఇక్కడుంది. అది హనుమ యందు ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. అటువంటి హనుమ వేరు రూపంతో వెళ్ళమని ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రథమ కర్తవ్యం ఏమిటి? ముందు తన ప్రభువు శాంతి పొందాలి, తన ప్రభువు సుఖపడాలి. అమ్మయ్యా హనుమ వెడుతున్నారని చెప్పి తన ఆనందం పొందాలి. ప్రభువుకి ఆనందం కల్పించడం కోసమని ఆయన వానర రూపాన్ని విడిచిపెట్టారు, విడిచిపెట్టి బిచ్చు రూపాన్ని పొందారు. పొంది కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతత్మజ బిక్షు రూపం తతో భేజే శఠబుద్ధి తయా కపి. శఠబుద్ధితో బయలుదేరారన్నారు. ఎలా? కపి రూపం, కోతి రూపాన్ని విడిచిపెట్టేసి వానర రూపాన్ని, బిక్షు రూపాన్ని పొందారట. బిక్షు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. బిక్షు అన్న మాట ఎక్కడెక్కడ వాడతారంటే ఉపనయనం చేసేటప్పుడు ఉపనయనంలో గురువు శిష్యుణ్ణి పిలిచి అబ్బాయి వెళ్ళి భిక్ష పట్టుకురా అంటాడు. అప్పుడు శిష్యుడు భిక్ష తీసుకురావడం కోసం నెడతాడు. అందుకే కదా మనం ఉపనయనంలో భిక్ష వేషం భిక్ష వేషం అంటాం. అందుకనే బ్రహ్మచారి భిక్షువుగా పెడతాడు. అలాగే సన్యాసి కూడా భిక్ష స్వీకరిస్తారు. ఎందుకంటే వారికి ఎప్పుడైనా ఆకలి వేస్తే ఆకలి కూడా వారు అనారోగ్యంగా భావిస్తారు. అందుకని ఆకలి తీర్చుకోవడానికి మనం మందు ఎందుకు వేసుకుంటాం? జబ్బు తగ్గడానికి వేసుకుంటాం. వారు ఆకలి కూడా ఎందుకు తీర్చుకుంటారు? మందు బాగా రుచిగా లేదండి, ఉప్పగా లేదండి, కారంగా లేదండి, మసాలా పెట్టలేదండి అంటావు. మందు ఎలా ఉన్నా వేసుకోవాల్సిందే. అలా వారు కూడా ఏం చేస్తారంటే మనలా నాలుకకి లొంగరు, నాలుగింటి ముందుకు వెళ్ళి భిక్ష అడుగుతారు. అడిగితే ఆ భిక్ష వారి చేతిలో వేస్తారు. వేస్తే ఏం వేశారు కూడా చూసుకోరు, తెచ్చుకుని ఆ భిక్ష స్వీకరిస్తారు. అందుకని సన్యాసికి కూడా ఇటువంటి పేరుంది. ఏ రూపాన్ని హనుమ పొందినట్టు అంటే, హనుమ సన్యాసి రూపాన్నే పొందారు. పొంది రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. తతస్స హనుమాన్ వాచ శ్లక్షణయా సుమనోజ్ఞయ వినీతమదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ అభభాషే తదా వీరౌ యథావత్ ప్రశశంస చ. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఒక అందమైన రహస్యం ఒకటి వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పేస్తున్నారు. వెళ్ళినటువంటి వారు హనుమ, వెళ్ళిన స్వరూపం సన్యాసి రూపం, ఎదురుగుండా కనపడినటువంటి వారు రామలక్ష్మణులు. రామలక్ష్మణులు ఇద్దరు గృహస్థాశ్రమంలో ఉన్నవారు. ఎలా తెలుస్తుంది గృహస్థాశ్రమంలో ఉన్నారని? యజ్ఞోపవీతం బట్టి తెలిసిపోతుందిగా. బ్రహ్మచారి అయితే మూడు పోగులే ఉంటాయి, యజ్ఞోపవీతాన్ని బట్టి తెలిసిపోతుంది గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళని. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఎదురుగా ఎవరు వెళ్ళారు? సన్యాసి వెళ్ళారు. ఇప్పుడు ఎవరెవరికి నమస్కారం చెయ్యాలి?